ప్రేమైన ఆత్మభంగుడారా, భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విషయం ఏంటంటే, ఎవరు ఏ రూపాన్ని ధ్యానం చేసినా, ఏ నామాన్ని స్మరించినా, ఆ రూపం ద్వారా ఆ నామం ద్వారా నన్నే పొందుతారు అని గీతలో వాసుదేవ స్వామి వారు భగవద్గీతలో వివరంగా వివరించారు. అంటే నదులన్నీ కూడా వెళ్ళి ఎలా సముద్రంలో లయమవుతున్నాయో, అలాగే మీరు ఏ గురువుని ఆరాధించినప్పటికీ మీరు బ్రహ్మములో ఐక్యం పొందుతారు, నన్నే పొందుతారు అని భగవంతుడు చెప్పాడు. నన్నే అంటే బ్రహ్మములోనే ఐక్యం అవుతారని చెప్పాడు. అయితే ఆ నామరూపాల గురించి వివాదం అవసరం లేదు. మీ మనస్సు ఏ నామాన్ని స్మరించుకోవాలనుందో, ఏ రూపాన్ని ధ్యానం చేసుకోవాలనుందో, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోండి, ఆ నామాన్ని స్మరించుకోండి, ధరించండి. ఇందులో వివాదం ఏం అవసరం లేదు. మనం పొందవలసిన వస్తువు ఎక్కడో దూరం లేదు. మనం అనుకుంటాం ఎక్కడో దూరం ఉందని, మన హృదయంలోనే ఉంది. మన కంట్రోల్ ఎక్కడున్నాడంటే మన హృదయంలోనూ ఉన్నాడు. దక్షిణ అమూర్తి అంటే దక్షిణం అంటే కుడివైపు. భగవంతుడు అక్కడ ఎలా ఉన్నాడంటే రూపం ధరించి లేడు, అమూర్తి మూర్తి లేకుండా ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు మన హృదయంలో, భగవంతుడు ఉన్నాడు స్పిరిచువల్ హార్ట్లో, ఆధ్యాత్మిక హృదయంలో. ఎలా ఉన్నాడంటే ఒక రూపం లేకుండా ఉన్నాడు, మరి కుడివైపున ఉన్నాడు. ఆయన మనం దక్షిణామూర్తి అని అంటున్నాం. దక్షిణ వైపున ఉన్నటువంటి అమూర్తి అంటే పరమేశ్వరుడు కరెక్ట్ అడ్రస్ చెప్పాడు భగవద్గీతలో. నేను కాశీలో ఉన్నాను, రామేశ్వరంలో ఉన్నాను, లేకపోతే మక్కాలో ఉన్నాను, లేకపోతే మదీనాలో ఉన్నాను, లేదా అరుణాచలంలో ఉన్నాను అని భగవంతుడు చెప్పలేదు. నేను అందరి హృదయంలో, జీవకోటి యొక్క అందరి హృదయాల్లో, ఆత్మస్వరూపంలో, చైతన్య స్వరూపంలో, అందరి హృదయాల్లోనే ఉన్నాను అని చెప్పాడు. ఈ క్రియేషన్ కూడా ఒక ఓనర్ ఉంటాడు, ఆయన్నే మనం భగవంతుడు ఈశ్వరుడని పిలుస్తున్నాం. అంటే ఈ సృష్టి నీది కాదు, నాది కాదు. ఏదో మధ్యలో వచ్చాం, మధ్యలో వెళ్ళిపోతాం, ఏదో కొంతకాలం ఎక్కడ ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. ఈ సృష్టి ఎవరు అంటే పరమేశ్వరుడు. ఈ సృష్టికి ఓనర్ ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు. ఆయన అంతటా ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, కుడివైపున ఉన్నాడు, ఎడమవైపున ఉన్నాడు. అంతటా ఉండి మన హృదయంలో కూడా ఉండి, అంతర్యామిగా ఉండి, ప్రతి దేహాన్ని ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తూ ఉంటాడు. అంటే కర్మ యొక్క గతి విచిత్రంగా ఉంటుంది, మానవుడికి అర్థం కాదు. మన మానవుడి యొక్క మేధస్సుకి అందని విషయాలు చాలా ఉన్నాయి. ఒక హ్యూమన్ బాడీలో ఉన్న విషయాలే మనకు తెలియదు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, మొత్తం ఖగోళంలో ఎన్నైతే రహస్యాలు ఉన్నాయో ఒక హ్యూమన్ బాడీలో దాని సీక్రెట్స్ ఉన్నాయని చెప్పారు. భగవంతుడు ఉన్నాడు మన హృదయంలో. అయితే ఆధ్యాత్మిక హృదయం ఈ దేహంలో ఒక భాగం కాదు. ఈ దేహంలో ఒక భాగం అయితే శ్మశానంలో ఈ దేహాన్ని దహనం చేసినప్పుడు ఆ హృదయం కూడా కాలిపోతుంది. అయితే ఈ దేహంలో ఒక భాగం కాదు, లేదంటే ఉన్నాడు, అందులో సంశయం లేదు. ఉన్నాడు, సైలెంట్గా పనిచేస్తున్నాడు, దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తూ ఉంటాడు. ఆ దేహానికి ప్రారంభం లేకపోతే భూమి మీదకి రాదు. మొత్తం సృష్టికంటే కూడా కంట్రోలర్ ఒకరు ఉంటాడు. ఒక భారతదేశానికి కాదు, మొత్తం యావత్ క్రియేషన్కి కంట్రోలర్ ఒకరు ఉంటాడు. ఇద్దరు ఉంటారు, ఒకడే కంట్రోలర్. ఆయనే సృష్టిని నడిపిస్తూ ఉంటాడు. మనకి ఆయన సంకల్పం లేకుండా ఏది జరగదు. ఆత్మ యొక్క సంకల్పం లేకుండా, దైవ సంకల్పం లేకుండా దానికి భిన్నంగా మనకి ఏది జరగదు. ఆత్మ సంకల్పంతో, దైవ సంకల్పంతో ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటే, దైవ సంకల్పాన్ని మనం గౌరవిస్తే, దైవ సంకల్పాన్ని అర్థం చేసుకుంటే, తదనుగుణంగా జీవిస్తే మనకి శాంతి కలుగుతుంది, సుఖంగా ఉండగలుగుతాం. అయితే హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ కరెక్ట్ అడ్రస్ చెప్పాడు ఆయన. అయితే మనం ఈశ్వరుని ఎక్కడ వెతుకుతున్నాం? ఎక్కడో బాహ్యంగా వెతుకుతున్నాం. అనేక దేవాలయాల్లో దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మా దేహం ఎంత నిజమో, ఆ దేవుడు ఎంత నిజం. రమణ మహర్షి గారు ఒక మాట చెప్తా ఉన్నారు, రాతి మనస్సు ఉన్న వాళ్ళకి రాతి దేవుళ్ళు అంటే ఎక్కువ ఇష్టం అని. కొంతమంది మనిషి అంటే ఎంత గౌరవం ఉండదు, ఆ గుళ్ళో ఉన్న రాయి అంటే ఎక్కువ గౌరవిస్తారు. ఎందుకంటే కనిపిస్తున్న మనిషి మీద గౌరవం ఉండదు కొంతమందికి. అయితే రాతి మనస్సు ఉన్న వాళ్ళకి రాతి దేవుళ్ళు ఎక్కువ ఇష్టపడతారని చెప్పాడు. అంటే దేవుడు, గుళ్ళో ఉన్న దేవుడు నేను నిజం కాదని చెప్పటం లేదు. మన దేహం ఎంత నిజమో, ఆ గుళ్ళో ఉన్న స్టోన్ కూడా అంతే నిజం. అంటే మన ఈ దేహం కాకపోయినా, ఈ దేహంతో ఏ విధంగా అయితే మనం ప్రాధాక్యం పొందుతున్నామో, ఆ గుళ్ళో ఉన్న రాయితీడు కూడా ఈశ్వరుడు తాదాత్యం పొందుతున్నాడు. అంటే భగవంతుడు మనకి భగవద్గీతలో భక్తి యోగం చెప్పాడు, కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, ధ్యానయోగం చెప్పాడు. ఇవన్నీ యోగాలు. యోగం అంటే ఐక్యం అవటం, అంటే మన హృదయంలో ఉన్న వస్తువుతో మన ఐక్యం కావాలి, అది యోగం. అయితే భక్తి యోగం చాలా స్వీటెస్ట్గా ఉంటుంది, జ్ఞానయోగం ఏమో షార్టెస్ట్గా ఉండొచ్చు. మొత్తం అన్ని యోగాల యొక్క ప్రయోజనం ఏంటంటే మన హృదయంలో ఉంటుంది పరమేశ్వరుడు, హృదయంలో ఉంటుంది సద్వస్తువు చోటు, సత్యవస్తువు చోటు. మన దేహం మరణించిన మరణం లేని వస్తువు హృదయంలో ఉంది. ఆ మరణం లేని వస్తువు చోటు మన ఐక్యం కావటమే యోగం యొక్క లక్ష్యం. యోగం అంటే ఐక్యం అవటం అని. అయితే దేవుడు ఎందుకు అని రమణ మహర్షి గారిని కొంతమంది అడిగేవారు వచ్చి, కానీ భగవంతుడు ఉన్నాడా లేడా అని. అంటే ఆయన అనేవారు, నిజంగా లేడనుకో సమస్య లేదు, ఒకవేళ ఉన్నాడనుకో నీ అవసరం ఆయనకి లేదని. అంటే మానవుడికి కావాల్సింది దేవుడు కాదు, మానవుడికి సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి. ఈ సుఖము శాంతి ఆనందం పరమేశ్వరుడు ఉన్నాయి కాబట్టి మనం పరమేశ్వరుని కోరుకుంటున్నాం. అంటే మనం నీటికి నూరు పాళ్ళు, మనం సుఖంగా ఉంటే, శాంతిలో ఉంటే, ఆనందంగా ఉంటే మనకు ఏది అక్కర్లేదు. ఈ నేత్రాలు చేసే పని చెవులు చేయలేవు, చెవులు చేసే పని నేత్రాలు చేయలేవు. ధనం నాకెందుకు ధనం ఉంది కదండి, మైండ్ కంట్రోల్ రమ్మంటే రాదు, బాడీ కంఫర్ట్ ఇస్తుంది. అయితే విజ్ఞానం ఎందుకు, జ్ఞానం ఎందుకంటే, ఈ మెటాఫిజిక్స్ ఎందుకు, ఫిలాసఫీ ఎందుకు, ఇదంతా ఎందుకంటే అది మనో నిగ్రహానికి ఉపయోగపడతాయి. తత్వశాస్త్రం ఎందుకంటే, వేదాంతం ఎందుకంటే, ఈ భక్తి శాస్త్రం ఎందుకంటే, ఈ జ్ఞానశాస్త్రం ఎందుకంటే, మనో నిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి అవి సహకరిస్తాయి. ధనం ఇంద్రియ నిగ్రహానికి, మనో నిగ్రహానికి సహకరించదు. కొంతమంది నాకు భక్తి చాలండి, ముక్తి అక్కర్లేదు అంటారు. సాధన భక్తి, భక్తి ద్వారా మనం ముక్తిని పొందుతాం. అదే సాధన ఏమో భక్తి, గోల్డ్ అంటే దాని డెస్టినేషన్ ఏమో ముక్తి. అంటే కొంతమంది భక్తి అంటే ఎంత ఇష్టపడతారంటే, మాకు ఈ మీన్స్ సరిపోతుందంటే గోల్కి వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు, మాకు భక్తే సరిపోతుంది అని. భక్తి అంత అత్యంత ప్రీతికరమైనటువంటి జీవకూటును కూడా నేను చూశాను. ఆ ముక్తి రావచ్చు రాకపోవచ్చు, ఈ భక్తి వల్లే మాకు పరమశాంతిని మేము అనుభవిస్తున్నాం. ఆ ఈశ్వర సంకల్పం ఎప్పుడంటప్పుడు ముక్తి వస్తుంది, ప్రత్యేకంగా మాకేమి డిజైర్ లేదు అని చెప్పినటువంటి మహర్షులు మహాత్ములు కూడా ఉన్నారు. భగవంతుడు ఉన్నాడా లేడనేది ఆయన అంశండి. మన అందరికీ నేను అనే తలంపు ఉంటుంది. అందుకే గాఢ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థలో రాగానే ముందు నేను అని ఒక తలంపు వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, మనకి స్పిరిచువల్ హార్ట్లో నుంచి వస్తుంది. మీరు హృదయం రేపు హృదయం పరిశ్రమంగా చూడండి. మరి సాయంత్రం నిద్రపోయేటప్పుడు చూడండి, మనం ఒకసారి నిద్ర పట్టదు మనకి. చాలామంది నిద్ర కోసం హాస్పిటల్స్కి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగుతూ ఉంటారు. మనం నిద్ర ఎప్పుడు వస్తుందంటే, ఏ టైంలో వస్తుందంటే, మనకి ఈ మైండ్కి స్లీప్ బ్రెయిన్, అది సాయంత్రం మనం నిద్రపోయే ముందు, సరిగ్గా మనం స్లీప్లోకి వెళ్ళే ముందు ఈ మైండ్ ఏం చేస్తుందంటే, ఈ బ్రెయిన్ నుంచి స్పిరిచువల్ హార్ట్లోకి విత్డ్రా అవుతుంది, ఉపసంహరించుకుంటున్నారు. బ్రెయిన్ నుంచి మైండ్ ఎప్పుడైతే హార్ట్లోకి ఉపసంహరించుకుందో అప్పుడు నిద్ర వస్తుంది మనకి. ఆ నిద్రతో మనకి దేశం గురించి కానీ, ధైర్యం గురించి కానీ, దేహం గురించి కానీ, సెక్స్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ ఏముండదు. నిద్ర కూడా చిన్న చావు లాంటిది అంటారు, నిద్ర కూడా చిన్న చావు లాంటిది. అంటే ఈ రోజు పగలకి, రేపు పగలకి, ఈ రాత్రి ఎటువంటిదు, మీ జన్మకి రాబోయే జన్మకి చావు ఎటువంటిది. అంటే నిద్ర కూడా చనిపోయిన వాడితో సమానం, వాడికి ఏముంది అక్కడ దైవానికి సంబంధించిన విచారణ ఉండదు, ఏమో ఉండదు. బాడీలెస్, మైండ్లెస్, వెరల్లెస్ అండ్ గాడ్లెస్, నిద్రలో ఏముండదు. కానీ కోణం ఉంటాడు, నిద్రలో నేను ఉంటాను కానీ ఏమి ఉండదు. అంటే నేను ఎవడగా ఉన్నానో వాడిగా ఉంటాను, కానీ నాకు దేహంతో కానీ, లోకంతో కానీ, దైవంతో కానీ, సమాజంతో కానీ ఏమీ సంబంధం ఉండదు, పుణ్యపాపాలతో కానీ గాఢ నిద్రలో నేను ఉన్నాను. గాఢ నిద్రలో ఎలా ఉన్నాను లేదు, ఉన్నాను నాకు ఉన్నానని తెలియటం లేదు. ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థలో మనం అందరం ఉన్నాం, ఉన్నామని తెలుస్తాను, కానీ సుఖంగా లేము, శాంతిగా లేము, ఆనందంగా లేము. గాఢ నిద్రలో మనం ఉన్నాము, కానీ ఉన్నామన్న సంగతి మనకు తెలియటం లేదు. దారిద్రంలో సుఖంగా ఉన్నాం, కానీ సుఖంగా ఉన్నామన్న సంగతి తెలియటం లేదు, ఉన్నామన్న సంగతి కూడా తెలియటం లేదు. ఉన్నాం, గాఢ నిద్రలో ఉన్నాం, కానీ ఎరుక లేదు. కానీ జాగ్రత్త వ్యవస్థలో ఎరుక ఉంది, కానీ సుఖం లేదు. గాఢ నిద్రలో సుఖం ఉంది, కానీ ఎరుక లేదు. జాగ్రత్త వ్యవస్థలో ఎరుక ఉంది, కానీ సుఖం లేదు, శాంతి లేదు. గాఢ నిద్రలో ఉంటుంది సుఖము, గాఢ నిద్రలో ఉంటుంది శాంతి. ఈ జాగ్రత్త వ్యవస్థలో ఉంటుంది ఎరుక. సైమల్టేనియస్గా ఎవడైతే ఒకేసారి అనుభవిస్తున్నాడో వాణి జ్ఞానని, యోగని, మహాపురుషుడని, మహాత్ముడని, మహర్షి అని పిలుస్తాం మనం. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే శరీరం మరణించిన తర్వాత మోక్షం వస్తుంది అనుకుంటున్నారు. బాడీ మరణిస్తే మోక్షం రాదు, బాడీ బౌండ్ అయి మరణిస్తే మోక్షం వస్తుంది. దేహం మరణించడం వల్ల మోక్షం రాదు. దేహం ఉండగా దేహాభిమానం ఎవరికైతే నశించిందో, ఆ దేవగతమైన నేను ఎవరికైతే నశించిందో వాడికి మోక్షం వస్తుంది. స్వామి శివానంద్ చెప్తా ఉంటారు, దూర్ ఇన్సల్ట్, దూర్ ఇంజురీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. మీకు ఎవరికైనా చిన్న ఇన్సల్ట్, మీరు ఇన్సల్ట్ వచ్చిందనుకోండి, కొంతమంది భరించలేరు. కొంతమందికి ఏదైనా బహుమానం వచ్చినా భరించలేరు, అవమానం వచ్చినా భరించలేరు. అవమానం వస్తే పొంగిపోతారు, బహుమానం వస్తే పొంగిపోతారు. అటువంటి వాడి ఆధ్యాత్మిక చింతనకి, ఆధ్యాత్మిక విద్యకి అర్హులు కాదు. ఎవరైతే బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారో, ఎవరైతే ఇంపర్సనల్గా జీవిస్తున్నారో, ఎవరైతే ఎక్కువ కామన్ సెన్స్తో జీవిస్తున్నారో, ఎవరి బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియరో, వాళ్ళకు మాత్రమే ఆధ్యాత్మిక జీవితానికి అర్హులు. ఉద్యోగాలు చాలామందిని పిలవచ్చు ప్రభుత్వం, కానీ అందరికీ ఒకటి సెలెక్ట్ అయిన వాళ్ళకే ఇస్తుంది. అలాగే అనేక మంది ఈ భక్తి మార్గంలో ఉండొచ్చు, ఆధ్యాత్మిక మార్గంలో ఉండొచ్చు, అందరికీ మోక్షం రాదు. అది అవ్వనుగ్రహం ఎవరికైతే ఉందో వారికే వస్తుంది. అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలేగా మనం జీవించాలి. మనం ఏదో రకంగా జీవిస్తున్నాం. మనిషి అయిన తర్వాత ఏదో పొట్ట కోసం ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, అది దానికి ఇబ్బంది ఏం లేదు. అయితే భగవంతుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎలా జీవించాలంటే దైవానుగ్రహానికి ఏ రకంగా నువ్వు జీవిస్తే, ఏ రకంగా నీ కాళ్ళు నీ చేతుల్ని ఉపయోగించుకుంటే, ఏ రకంగా నీ మెదడుని ఉపయోగించుకుంటే, అంటే ఈ లోపల ఉన్న ఇంద్రియాలని, బాహ్యంగా ఉన్న ఇంద్రియాలని, అంతరేంద్రియాలని, బాహ్యేంద్రియాలని ఏ రకంగా నువ్వు ఉపయోగిస్తే దైవానుగ్రహానికి పాత్రుడు అవుతావో ఆ రకంగా ఉపయోగించుకోమని. ఏ ఇంద్రియాలకైతే శిక్షణ లేదో, ఏ మనస్సుకైతే శిక్షణ లేదో, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు, భౌతికంగానే ఏమీ సాధించలేరు, ఆధ్యాత్మికంగా కూడా ఏమీ సాధించలేరు. చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక పురోగతికి ఎక్కువ క్రమశిక్షణ ఉండాలనుకుంటారు. మనం భౌతికంగా అభివృద్ధిలోకి రావటానికైనా క్రమశిక్షణ ఉండాలి. మనలో క్రమశిక్షణ లేకపోతే, మనోడి గ్రహం లేకపోతే, ఇంద్రియ నిగ్రహం లేకపోతే భౌతికంగానే అభివృద్ధిలోకి రాలేము, ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధిలోకి రాలేము. క్రమశిక్షణ అనేది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆధ్యాత్మిక పురోగతికి ఎంత అవసరము, భౌతికమైనటువంటి పురోగతికి, ఉజ్వలమైన భవిష్యత్తుకి అంతే అవసరం. దానికి అంతే అవసరం, దీనికి అంతే అవసరం. మనోనిగ్రహం అనేది, మనోనిగ్రహం లేని వాడు ప్రపంచం ఏమీ సాధించలేడు. ఒకవేళ భౌతికంగా మనం ఆలోచించినా ఉద్రీ నిగ్రహం లేనివాడు, మనోనిగ్రహం లేనివాడు, క్రమశిక్షణ లేనివాడు భౌతికంగా కూడా ఏమీ సాధించలేడు. అంటే ఆధ్యాత్మిక విషయాలకు ఎంత అవసరమో క్రమశిక్షణ, భౌతిక విషయాలకు కూడా అంతే అవసరం. తపస్సు, తపస్సు దానము, దానము అంటారు. తపస్సు అంటే ఏంటి, ఉండింపజేయటం. అంటే తపస్సు అంటే ఏంటంటే మన భోగాలు కొన్ని తగ్గించుకుని, మన కంఫర్ట్స్ కొన్ని తగ్గించుకుని, మన సుఖాలు కొన్ని తగ్గించుకోవటం తపస్సు. గొప్ప తపస్సు చేసిన వాళ్ళు మహాత్మా గాంధీ గారు ఒకరు. అంటే ఆయన ఏం చేశాడు, దేశం కోసం ఆయన భోగం తగ్గించుకున్నాడు, ఆయన సుఖం తగ్గించుకున్నాడు. తపస్సు అంటే ఎండింపు చేయటం, మన భోగాలు తగ్గించుకోవటమే తపస్సు. దాని వంటి ఇతరులకు సాధ్యం ఉంటారు, ఇతరులను సుఖపెట్టడానికి, ఇతరులకి శాంతి కలగజేయటం కోసం మనం కృషి చేయటం దానం. మీరు కూడా దేవుడు కూడా సమానం అవ్వచ్చు. ఎప్పుడవుతారు, దేవుడిలా మీరు పనిచేయటం నేర్చుకుంటే. దేవుడు ఎలా పనిచేస్తాడో, దేవుడు ఎలా జీవిస్తాడో అలా మనం పనిచేయటం నేర్చుకుంటే, అలా జీవించడం కనుక మనం నేర్చుకుంటే, మనకు కూడా దేవుడైన స్వరూపాన్ని ఇప్పుడే ఎక్కడో నిస్తాడు. హియర్ అంటున్నావు, ఇప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడు ఇక్కడే ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. ఎలాగా, ఎలా ఇస్తాడు, ఆయన ఎలా జీవిస్తున్నాడో మనం కూడా అలా జీవించాలి. ఆయన ఎలా పనిచేస్తున్నాడో అలా మనం పనిచేయాలి. ఆయన పనిచేస్తాడానికి గుర్తింపు అక్కర్లేదు. భగవంతుడు పనిచేస్తూనే ఉంటాడు, మనందరం గుర్తించాలని అనుకోడు. కానీ ఆయన ఎలా జీవిస్తాడు? నిరహంకారంగా జీవిస్తాడు, నిరాడంబరంగా జీవిస్తాడు. అలాగే నిరహంకారంగా నిరాడంబరంగా మనం జీవిస్తే ఆ అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. అనుభవం తేటిగానే మన అవసరం మన కోరికతో నిమిత్తం లేకుండానే ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అదే మోక్షం. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ధర్మము, అర్థము, కామము, మోక్షమే. మధ్యలో అర్ధకామాలు పెట్టారు, మొదట్లో ధర్మం పెట్టారు, చివరిలో మోక్షం పెట్టారు. అంటే మధ్యనేమో అర్ధకామాలను బిగించేశారు, ధర్మానికి మోక్షానికి మధ్యన అర్ధకామాలను బిగించారు. అంటే మీ అర్ధకామాలను కూడా ధర్మం చెప్తుండగా కనుకుంటే నీ సంపాదన ఏంటి, నీ భోగం ఏంటి, ధర్మం చెప్తుండగా ఉంటే నీ మోక్షానికి అర్హుడువే. కానీ అర్ధకామాలు ధర్మం చెప్తుండే లేకపోతే నీ పతనం తప్పదు. మనకు భగవంతుడు ఏదో కొన్ని ఒక మనిషికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివిని, మనకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ని, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మేధస్సుని, భగవంతుడు లోపంలో ఉన్నటువంటి సమాజానికి మనం ఏదైనా మన మేధస్సును ఉపయోగిస్తుంటే మనకి దేహాభిమానం పరచబడుతుంది. ఈ దేహగతమైన నేను పరచబడుతుంది, ఊడిపోయి రాలిపోతుంది. షేక్స్పియర్ ఏమన్నాడంటే, మరి మీరు దేవుడు అవ్వాలందనుకోండి, మీరు మరి జీవుని మర్చిపోకుండా దేవుడు ఎలా అవుతాడు అన్నాడు ఒక డ్రామాలో. శేషుడు ఏమని చెప్పాడంటే, మీకు అందరికీ దేవుడు అవ్వాలనుంది, దేవుడితో సమానంగా జీవించాలనుంది. మరి జీవలక్షణాలను మర్చిపోకపోతే, మీరు భోగాలను మర్చిపోకపోతే, ఇంద్రియాలకు సంబంధించిన భోగాలను మర్చిపోకపోతే మీరు దేవుడు ఎలాగవుతారు? అంటే మీరు దేవుడు అవ్వాలంటే, మీరు ఎవరుగా ఉన్నారో వారిగా ఉండాలనుకుంటే, మీ హృదయంలో ఏ దేవుడు అయితే ఉన్నాడో ఆ దేవుడుగా, ఆ ఆత్మగా, ఆ స్వరూపంగా, ఆ చైతన్యంగా, ఆ బ్రహ్మముగా, ఆ మహాయుడుగా ఉండాలనుకుంటే, ఈ గుడి నేనని, ఈ చిన్న నేనని, ఈ దేహగతమైన నేనని, ఈ విద్యానేనని, ఈ మనోగతమైన నేనని, ఈ దేహగతమైన నేను విడిచిపెట్టకుండా, దీన్ని సాక్రిఫైస్ చేయకుండా, దీన్ని మర్చిపోకుండా అది ఎలా ఉండగలరు? మీరు అసత్యమైన దేని విడిచిపెట్టకుండా సత్యమైన నేనులో ఎలా ఐక్యం కాగలరు? విద్యా నేనుని విడిచిపెట్టకుండా బ్రహ్మాండమైన నేనులు, అంటే ఏ వస్తువు అయితే అంతనే వ్యాపించిందో అటువంటి బ్రహ్మంలో ఎలా ఐక్యం కాగలరు? అంటే నీ చేతిలో ఉన్న ఆ చిన్న నేనని విడిచిపెట్టు, అదే లక్షణాలు విడిచిపెట్టు. ఆ జీవ లక్షణాలు ఎప్పుడైతే విడిచిపెట్టావు, నీ లోపల ఉంటుంది వస్తువు బ్రహ్మం చూసావు, ఆ బ్రహ్మమే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అసత్యమైన నేను విడిచిపెట్టకుండా సత్యమైన నేను నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకు సత్యమైన నేను తెలుసుకోవాలంది, కానీ అసత్యమైన నేను విడిచిపెట్టాలి లేదట. అంటే అసత్యమైన నేను విడిచిపెట్టకుండా దీన్ని సాక్రిఫైస్ చేయకుండా నీకు అది ఎలా తెలుస్తుంది? అది కావాలంటే విడిచిపెట్టవలసిందే. ఇందులో కాంప్రమైజ్ చేయడానికి లేదు, ఇందులో రాజీ లేదన్నారు ఒక డ్రామాలో శోధించారు. ఇంటికే మనం భగవంతుని ఆరాధించడం ఎందుకు? గుళ్ళో పెడతాం, నమస్కరిస్తాం, ఆరాధిస్తాం, ఇంట్లో పూజ చేసుకుంటాం, జపం చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. ఈ పూజ చేసుకున్నాం, జపం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం మనో నిగ్రహానికి. పూజ మనో నిగ్రహానికి, జపము మనో నిగ్రహానికి, ధ్యానము కూడా మనో నిగ్రహానికి. రమణ మహర్షి గారు తరచుగా మూడు నియమాలు చెప్పారు. రిడ్యూస్ ఈటింగ్ టు ది మినిమం, తిండి తగ్గించుకోవు. అంటే ఆయన చెప్పిందంటే ప్రతి మనిషి తనకు అవసరాల కంటే ఎక్కువ తింటున్నాడు. అది దానివల్ల తమో గుణం పెరిగిపోతుంది. ఎక్కువ తిన్న వాడికి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై కూడా తగ్గిపోతుంది. ఆక్సిజన్ సప్లై తగ్గేటప్పటికీ వాళ్ళు చేసే వర్క్ కూడా వాళ్ళు సరిగ్గా చేయలేరు, జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. రిడ్యూస్ ఈటింగ్ టు ది మినిమం, సాధ్యమైనంత వరకు మీ బాడీకి ఎంతవరకు ఎంత అవసరమో అంతవరకే తీసి కానీ అతిగా తినవద్దు. మనం ఎక్కువ తినటాలో ఇంకొకటి ఫుడ్ మనం తినేసినట్టు అవుతుంది. మనం ఎక్కువ తింటున్నాం అనుకోండి, ఇంకొకటి తినవలసిన ఫుడ్ మనం తినేస్తున్నాం అర్థం. ఒకటి, రెండు, మనం అనారోగ్యానికి గురవుతాం. తర్వాత రెడ్యూస్ వర్డ్స్, రెడ్యూస్ వర్డ్స్ టు ది మినిమం, మాటలు సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి, కానీ అతిగా మాట్లాడితే అహంభావన పెరుగుతుంది. మాటలు కూడా అతిగా మాట్లాడకూడదు. మనం అతిగా మాట్లాడకూడదు, మనకు అహంభావన పెరుగుతుంది. కొంతమంది చూడండి, వాళ్ళు గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఎవరి వాళ్ళు చెబుతుంటే సంతోషిస్తూ ఉంటారు. ఈ రెండు చెడ్డ లక్షణాలు. కొంతమంది వాళ్ళు గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఏమంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు భగవంతుడికి దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా అహంకారాన్ని అలంకారం చేసుకుంటూ ఉంటారు. రమణ మహర్షి గారు అంటారు, ఒకవేళ మీకు సాధన చేసి శక్తి లేకపోతే మీ అహంభావాన్ని మట్టికి అలంకారం చేసుకోవద్దని. వారు అహంభావాన్ని మీరు అలంకారం చేసుకోవటం మానేసే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుందని. డోంట్ డెకరేట్ యువర్ ఈగో సెన్స్. అంటే కొంతమంది ఇతరులు పొగుడుతుంటే అది వాళ్ళు తీపిగా తిగిగా స్వీట్ తిన్నట్టు శ్రద్ధగా వింటారు కదా. కొంతమంది వాళ్ళని వాళ్ళు స్తోత్రం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది ఆధ్యాత్మిక మార్గానికి విరుద్ధంగా, వాడు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి పొందలేడు. ఈ చిన్న చిన్న గడపలు మనం దాటగలగాలి. సర్వసాధారణంగా మానవుల్లో రెండు బలహీనతలు ఉంటాయి. ఒకటి ఆత్మస్థితి, రెండు కరుణంగా వాడిని వాడిని పొగుడుకుంటూ ఉంటాడు, ఇతరులను విమర్శిస్తూ ఉంటాడు. జనరల్ ఈ రెండు బలహీనతల నుంచి మానవుడు బయట పడకపోతే మనస్సు హృదయంలో ఉండదు. అంటే మనస్సుకు హృదయంలో ఉండాలని ఉంటుంది. మన మైండ్ ఇప్పుడు సహస్రారంలో ఉంది, శిరస్సులో ఉంటుంది, దాని హృదయంలో ఉండాలని ఉంటుంది. కానీ ఏదో ఒక కదంపు తీసుకొచ్చి మీ బ్రెయిన్లోకి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అది సాధనకి మూడు నియమాలు చెప్పారు. మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్లీప్, మోడరేషన్ ఇన్ వర్డ్స్. ఒకటి ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, రెండు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ ఉండాలి. అవసరం లేని మాట ఒక మాట మాట్లాడకూడదు, అవసరమైన మాట ఒక మాట విడిచిపెట్టకూడదు. మనం ఇంటికాడ మాట్లాడుకున్నా సరే, లేకపోతే స్టేజ్ మీద మాట్లాడుకున్నా సరే, అవసరం లేని మాటలు ఒక వాక్యం మాట్లాడకూడదు. అవసరమైన వాక్యాలు, అవసరమైన వాక్యం ఒక వాక్యం విడిచిపెట్టకూడదు. అయితే మాట్లాడారు ఇష్టంగా ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు మాట్లాడాలి. రెండు ఆహారం కూడా ఇష్టంగా ఉండాలి. రెండు అతిగా నిద్రపోకు. అతిగా తింటే అతిగా నిద్ర వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మనం అతిగా తింటాం అనుకోండి అతిగా నిద్ర వస్తుంది. అతి తిండి వల్ల, అతి నిద్ర వల్ల తమోగుణం పెరుగుతుంది. తమోగుణం నాడు ఈ లోకానికి పనికిరాడు, పరలోకానికి పనికిరాడు. మీరు గాఢ నిద్ర నుంచి జాగ్రత్త వస్తువులకు రావడానికి ఈ నేను అనే తలంపు వస్తుంది. ఆ తలంపు వచ్చిన తర్వాత నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను ఫార్మర్ని, నేను మినిస్టర్ని అనేటువంటి మిగతా తలంపులేమో వస్తాయి. మొదట నేను అనే తలంపు వస్తుంది. ఆ నేననే తలంపు వచ్చిన తర్వాత దేహంతో, వృత్తితో, ఇతర తలంపులతోటి యాక్షన్ అవుతాడు. అంటే నాకు కోపం వచ్చింది అంటాడు. నాకు ఈ మధ్యన కోపంగా ఉందన్నారు ఎవరు హృదయం. నాకు ఈ మధ్యన కోపం ఎక్కువ వస్తామన్నారు ఒక హృదయం. ఆ కోపం అనేది ఒక తలంపు. మన శరీరం మనలుస్తుంది, అది కూడా నిజం కాదు, అది కూడా తలంపు. శరీరం ఏదో గర్భంలోంచి పడుతుంది, అది నిజం కాదు, ఇది కూడా తలంపు. పుట్టిక తలంపు, చావు తలంపు, పునర్జన్మ తలంపు, మీ సంతోషం తలంపు, మీకు దుఃఖం తలంపు, మీ టెన్షన్ తలంపు, మీ ఈగో సెన్స్ తలంపు, జీవితం అంతా కూడా తలంపులు మైన. చావు కూడా నిజం కాదు, బాడీ డెత్ కూడా నిజం కాదు, అది కూడా తలంపు. వాడు ఏమనుకుంటాడు, నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది కూడా తలంపు, అది కూడా తలంపే. ఈ భయం మనకు ఒకసారి భయం కలుగుతుంది. భయం కూడా నిజం కాదు, భయం కూడా తలంపు. ముందు నేననే తలంపు వచ్చిన తర్వాత దానికి భయం అనే తలంపు వస్తుంది, కోపం అనే తలంపు వస్తుంది. ఈ మధ్య నేను లండన్లో కూర్చున్నాను, ఒక భక్తులు వచ్చాడు నా దగ్గర. ఏదో మంచివాడికి, మంచివాడి కాని వాడికి తేడా ఏంటి అన్నాడు అతను. అతను ఇంగ్లీష్లో చెప్పాడు అనుకోండి, తెలుగులో చెప్తున్నాను. మంచివాడికి, సౌహృదయం ఉన్న వాడికి, సౌహృదయం లేని వాడికి ఉన్న తేడా ఏమిటి అని. మరి సమాధానం కూడా అతనే చెప్పాడు. సౌహృదయం ఉన్న వాడికి అట్లంటే ఎప్పుడైనా వికారాలు వస్తాయి, వాడికి కోపం వస్తున్నట్టుంది, కానీ వాడు కోపాన్ని మింగేస్తాడు అట్లు. సౌహృదయం ఉన్న వాడికి కూడా వికారాలు వస్తూ ఉంటాయి, ఏ వికారాలు అయ్యాడు మింగేస్తాడు అట్లు. సౌహృదయం లేనివాడు వాడు ఏం మింగలేదు అట్లు, అన్ని కక్కుతూ ఉంటాడు అట్లు. వాళ్ళ వల్ల సమాజానికి అశాంతి. అంటే సౌహృదమైన వాడు మింగుతాడు, సౌహృదయం లేనివాడు మింగలేడు. తనకి ఏదైనా వికారం వచ్చినా అని అతను ఏదో మాటల సందర్భంలో చెప్పాడు. అంటే మన మనస్సు విషయాల మీద వెళుతూ ఉంటుంది ఎక్కువ. విషయాలు చింతిస్తున్న మనస్సుని విషయాల్లోంచి మళ్లించి భగవంతుని ఆరాధిస్తుంటే, అది భగవంతుని కనుక మనం స్మరిస్తుంటే, భగవంతుని ఉపాసన చేస్తుంటే, మన ఇష్టాలు పక్కన పెట్టి భగవంతుడికి ఇష్టమైన పని మనం చేస్తుంటే, భగవంతుని కోసం జీవిస్తుంటే, ఆయన నామం స్మరించుకుంటూ ఉంటే, మనకిష్టంలో అయిపోయినా ఆయనకి ఇష్టమైన పని మనం చేస్తూ ఉంటే, ఇలా కొన్ని జన్మల భావం భగవంతుని ఆరాధించగా ఆరాధించగా ఆ భగవంతుడే గురు రూపంలో వస్తాడు, వాడు గురు. ఇక్కడ సబ్జెక్టులోకి వస్తున్నాను. అంటే భగవంతుడు గురువు ఆత్మ వేరు కాదు. నీ హృదయంలో ఉన్న సంతోషమే, నీవు ఈ లోపల ఉండేటువంటి సత్యవస్తువే, నీ లోపల ఉండే అమృత వస్తే ఏ వస్తువుకైతే నీ హృదయంలో చావు లేదో ఆ వస్తే నీ యొక్క పోకడిన చూస్తూ ఉంటాడు, చూసి నీ బిహేవియర్ని చూస్తూ ఉంటాడు, చూసి నీకు గురువు ఎప్పుడైతే అవసరం అనుకున్నాడో అది లోపల ఉంటుంది వస్తే గురువు రూపం ధరించి వస్తుంది. దేవుడు ఆత్మ గురువు ఈ మూడు వేరు కాదు, మూడు ఒకటి ఒక పదార్థమే. మనం దేవుడు అంటున్నాం, చైతన్యం అంటున్నాం, ఆత్మ అంటున్నాం, గురువు అంటున్నాం, ఉన్నది ఒకటే పదార్థం. అంటే గురువే ఆత్మ. మనిషి జీవిస్తూ వాడు కొన్ని కోరికలు నెరవేరుతూ ఉంటాయి, కొన్ని కోరికలు నెరవేరవు. అంటే కోరికలు నెరవేర్చుకోవడం కోసం ముందు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు, కోరికలు నెరవేర్చుకోవడం కోసం భగవంతుని అర్చిస్తూ ఉంటాడు, భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. ముందు కొంతకాలం అలా జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత భగవంతుని కొంతకాలం అలా భగవంతుని అని భక్తి కలిగే ముందు తాత్కాలికంగా అంటే ప్రాథమిక దశలో అది భగవంతుని కోరికల కోసం ప్రార్థిస్తున్నప్పటికీ కొంత మెచ్యూరిటీ వచ్చేటప్పటికీ అంటే కొంత ఆ జీవుడికి కొంత అర్హత, కొంత యోగ్యత, కొంత బ్రెయిన్కి కొంత మెచ్యూరిటీ వచ్చేటప్పటికీ స్వామి నాకు ఈ కాదు నువ్వే కావాలని ఈ జీవుడు కోరుకుంటాడు. నాకు నువ్వు కల్పించినటువంటి ఈ ప్రపంచం నాకు అక్కర్లేదు, నువ్వు కల్పించినటువంటి విషయాలు నాకు అక్కర్లేదు, నాకు నువ్వు ముఖ్యం కాదు, నువ్వు కల్పించిన లోకం కాదు ముఖ్యం అని ఈ భక్తి వల్ల ఈ భక్తి పక్వానికి వచ్చేటప్పటికీ ఈ భక్తులు నాకు నువ్వు కావాలి కానీ నువ్వు కల్పించిన విషయాలు అవసరం లేదు అని భగవంతుని ఆరాధించే స్థాయికి జీవుడు పెరుగుతాడు. ఒక విషయం మీరు మర్చిపోకండి, మీరు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అభివృద్ధిలోకి రావాలంటే సత్పురుషులు సహవాసం చేయండి. ఐన్స్టీన్ చెప్పాడు, ఇప్పుడు మనం డబ్బు సంపాదించుకోవడం కోసం అమెరికా వెళ్తున్నాం. ఐన్స్టీన్ ఏమని చెప్పాడంటే, ఐన్స్టీన్ గ్రేటెస్ట్ ఫిజిస్ట్, ఐన్స్టీన్ ఏమని చెప్పాడంటే సత్పురుషులతో సాంగత్యం చేయడం కోసం అవసరమైతే భూమి యొక్క అంచు దాకా వెళ్ళు అన్నాడు. మనం డబ్బు సంపాదించడం కోసం భూమి యొక్క అంచు దాకా ఎలాగెళుతున్నాం? సత్పురుషులతో సహవాసం చేయడం కోసం, సజ్జనులతో సహవాసం చేయడం కోసం అవసరమైతే భూమి యొక్క అంచు దాకా ప్రయాణం చేసి వెళ్ళి అన్నాడు. సత్పురుషులతో కనుక నువ్వు స్నేహం చేస్తే, ఇఫ్ యూ డూ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ పీపుల్ దే టీచ్ విజిటం, మీరు సత్పురుషులతో సహవాసం చేస్తారనుకోండి, అది మీకు జ్ఞానాన్ని బోధిస్తారు. మీ బిహేవియర్ ఎలా, బిహేవియర్ ఎలా ఉండాలని బోధిస్తారు. మన మనసుకి అంతర్దృష్టి కలగజేస్తారు. ఎప్పుడైతే మన మనసుకి అంతర్దృష్టి కలిగిందో బాహ్యమైనటువంటి ఈవెంట్స్ యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది ఆ మనిషి మీద. మీరు బ్యాడ్ కంపెనీలో ఉంటారనుకోండి ఎక్కువ, అంటే సత్పురుషులు కాని వారు కూడా మీరు సహవాసం చేస్తారనుకోండి, వాళ్ళు కూడా నేర్పి ఉన్నాయి, అజ్ఞానం నేర్పుతారు, గర్వం నేర్పుతారు, తొగరబోత్తనం నేర్పుతారు, ఎరగన్స్ నేర్పుతారు. కాబట్టి మీ అహంకారం ఉన్న అహంకారం పెంచడానికి ముందు కూర్చొస్తారు. అంటే సత్పురుషులతో సహవాసం చేస్తే వాళ్ళు జ్ఞానం ఉద్భవిస్తారు. మనకు సత్పురుషులు కాని వారితో స్నేహం చేస్తాం అనుకుని అజ్ఞానాన్ని బోధిస్తారు. అందుచేత మనం సహవాసాలు ఎటువంటి సహవాసాలు చేస్తాం అది చూసుకోవాలి. రమణ మహర్షి గారు ఒకరు ప్రశ్న అడిగారు, మోక్షం ఎవరికి వస్తుంది అని. ఎవరికైతే నేను పుట్టలేదనే సంగతి తెలిసిందో, తాను పుట్టలేదనే సంగతి ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో వాళ్ళకి ఒక్కరికి మాత్రమే మోక్షం వస్తుందని. ఎవరైతే తాను పుట్టలేదు అనే సంగతి ఎవరికైతే అనుభవంలోకి వస్తుందో వాడే మోక్షానికి అర్హుడు అని. అంటే ఏంటి, ఆత్మ పుట్టదు, శరీరం పుడుతుంది, శరీరం పుడుతుంది, శరీరం మరణిస్తుంది. ఆత్మ పుట్టదు, ఆత్మ మరణించదు. నువ్వు ఎవరు? ఆత్మలే. కానీ నువ్వు ఆత్మకి పుట్టుక లేదు. నీ ఉపయోగం ఆత్మను తెలుసుకున్నావో దానికి పుట్టుక లేదని సంగతి నీకు తెలుస్తుంది, అప్పుడు నీకు మోక్షం వస్తున్నాను. ఆత్మ ఎక్కడండి? నీ హృదయంలో ఉంది. ఆ వస్తువుని మనం, వస్తువులు మన హృదయంలో ఉంది, మనం అన్వేషణ చేసుకోవటం, బయట అన్వేషణ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, నేను నరసాపురంలో పోగొట్టుకుంటాను అనుకోండి ఈ పుస్తకం, జూన్లో వెతికిన నాకు దొరకదు. ఈ నరసాపురంలో ఇక్కడే ఈ హాల్లో పోగొట్టుకుంటే, ఈ హాల్లో నేను అన్వేషణ చేస్తే వెతికితే ఈ రోజున కాకపోయినా రేపైనా నాకు దొరుకుతున్నారు. కానీ ఈ పుస్తకాన్ని జూన్లో వెతికితే నాకు ఎన్ని జన్మలు వెతికినా నాకు దొరకదు. అంటే భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వెతికితే నీకు దొరుకుతాడు, కానీ ఆయన లేని చోట వెతికితే నీకు ఆయన దొరకడం. అది బైబిల్లో ఉంది, కట్టండి తిరుగుబడుతుంది, వెతకండి దొరుకుతుందని. తప్పండి, తిరుగుబడుతుంది, వెతకండి, దొరుకుతుందని. అంటే వస్తువు ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. దానికి మన మనస్సుకి అంతర్దృష్టి కలగాలి. అంటే మన మనస్సు ఎక్కువ బాహ్యముఖానికి వెళతా ఉంటుంది, దానికి అంతర్దృష్టి కలగాలి. అంతర్దృష్టి ఎప్పుడైతే కలిగిందో దానికి, అంటే ఏంటి, హృదయాభిముఖంగా ప్రయాణం చేయాలి. హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తే మీరు మీ ఇంట్లో ఎంత సరళంగా ఉంటున్నారో. ఇంకో విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, భగవద్ అనుభవం కావాలని అనుకునే వాళ్ళు అంటే సాధకులు, ముముక్షువులు నార్మల్గా జీవించాలి కానీ మనం అబ్నార్మల్గా జీవించకూడదు. న్యాచురల్గా ఉండాలి కానీ అన్యాచురల్గా ఉండకూడదు. మన దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్లో మన ప్రవర్తన న్యాచురల్గా ఉండాలి కానీ అన్యాచురల్గా ఉండకూడదు. మన ప్రవర్తన అన్యాచురల్గా ఉంటే మనకు భగవంతుడు చెక్కడు. అంటే ప్రవర్తన న్యాచురల్గా ఉండాలి, అంటే డే టు డే బిజినెస్ న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. ఉపనిషత్తులు ఒక మాట ఉంది, నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ నేను తెలియబడను, ఎవరికి నేను తెలియబడాలని అనుకున్నానో వారికి మాత్రమే తెలియబడతానని. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరి మధ్య కాదు, మన మంచివాళ్ళం, మన మంచివాళ్ళం మనం అనుకుంటే కాదు, మనం మంచితనం ఈశ్వరుడు గుర్తించాలి. అంటే నిజమైన మంచి వాళ్ళకి వాళ్ళు మంచితనం ఉందని కూడా వాళ్ళకి తెలియదు. ఈ మాట రమణ మహర్షి గారు ఒక మాటల సందర్భంలో చెప్పారు. కమటూరు ప్రకాశం గారికి అని మాట చెప్పారు. భగవంతుడు అట్టండి, ఇలా చూస్తారు అతను యమక, మీరు ఏ కులం రాజులా? మీరు రాజులా, బ్రాహ్మణ్సా, లేకపోతే నాయుళ్ళా, లేదా వైశ్యులా, లేకపోతే మీరు భారతీయులా? మీరు బ్రౌన్ నానా, బ్లాక్ నానా, వైట్ నానా, లేకపోతే మీరు భారతీయులా, లేదా పాకిస్తాన్ వాళ్ళ, నేపాల్ వాళ్ళ, హయన్స్ ఉండటం యమక ఎలా చూస్తాడు, భగవంతుడు చూస్తాడు. మీలో అహంభావన ఎంతవరకు ఉంది, దేహాభిమానం ఎంతవరకు ఉంది? అహంభావన లేదనుకోండి, మీకు మీరు ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా మీకు మోక్షం ఇస్తాడు. కానీ మీకు అహంభావన ఉందనుకోండి, దేహాభిమానం ఉందనుకోండి, మీ సోషల్ స్టేటస్ ఎంత గొప్పదైనా, మీ ఎకనమిక్ స్టేటస్ ఎంత గొప్పదైనా వెళ్ళినని చెప్తాడు. అంటే వాడు చూసేది కలర్ కాదు, వాడు చూసేది జాతి కాదు, వాడు చూసేది క్యాస్ట్ కాదు, వాడు చూసేది ఒకటి జీవో సెన్స్ నీ లోపల ఉండాలి. అయితే నువ్వు కృష్ణుడు భక్తుడా, రాముడు భక్తుడా, సాయిబాబా భక్తుడా, అది కూడా ఆయనకు అక్కర్లేదు. నీకు జీవో సెన్స్ ఉండలేదు. నువ్వు ఎవరు భక్తుడైనా అయ్యి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ డైరెక్ట్గా నీలో భగవంతుడు నిన్ను చూసేదంటే నీలో ఈగో సెన్స్ ఉండాలేదా? ఆ ఈగో సెన్స్ ఉండాలేదో చూస్తాడు, లేకపోతే మోక్షం ఇస్తాడు. అది నీకు ఈగో సెన్స్ ఉందనుకో పునర్జన్మకు పంపేస్తాడు, రీబర్త్కి పంపేస్తాడు, లీడనుకో ఆయన స్వరూపాన్ని ఎక్కిస్తాడు. అది ఉంటే ఆయన చూసి. అంతేకాదు నువ్వు డాక్టర్ చేస్తున్నావా, ఇంజనీర్ చేస్తున్నావా, లెక్చరర్ చేస్తున్నావా, ప్రొఫెసర్ చేస్తున్నావా, లేకపోతే వ్యవసాయం చేస్తున్నావా, కంట్రాక్టర్ చేస్తున్నావా, అది కాదు వాళ్ళు ఆయన చూసేది. నీ ప్రొఫెషన్ కాదు చూసేది, నీ కర్ర చూడడం, నీ ప్రొఫెషన్ చూడడం ఆయన చూసేది. ఉంటే నీలో ఈగో సెన్స్ ఏమైనా ఉందో లేదో చూస్తాడు. అది ఉంటే నీరు పునర్జన్మ పంపేస్తాడు, లేకపోతే ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. ఇదిగోండి, పర్ఫెక్షన్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎంజాయ్మెంట్ అనదర్. దీస్ టూ హ్యావింగ్ టూ డిఫరెంట్ థింగ్స్. నీకు ఎంజాయ్మెంట్ కావాలంటే పునర్జన్మ, నీ ముఖం పర్ఫెక్షన్ అయిపోయి తిరిగి ఉంటే ఆయన స్వరూపాన్ని ఎక్కిస్తాడు. ఆయన స్వరూపంలో ఉందా పర్ఫెక్షన్? ఇంకా ఎక్కడ లేదు. సత్యం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందో ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇన్ ఇటలీ. సత్యం నీ హృదయంలో ఉంది, స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉంది, వైకుంఠం నీ హృదయంలో ఉంది, మోక్షం నీ హృదయంలోనే ఉంది. కానీ నీకు తెలియటం లేదు. నీ హృదయంలో ఉన్న సత్యం గురించి, నీ హృదయంలో ఉన్న సత్యమే రూపం అది బోధించడానికి వస్తుంది వాడు గురువు. ఎంత డ్యూటిఫుల్ డెఫినేషన్ చూడండి, కానీ ఆ నిర్వచనం ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి. నీ లోపల సత్యం నీకు తెలియటండి, దేహబుద్ధి నీకు తెలియనట్టున్నారు. దేహబుద్ధి ఎంతకాలం అయితే నశించదో అంతకాలం ఆత్మబుద్ధి కలగదు, దైవబుద్ధి కలగదు, జ్ఞానబుద్ధి కలగదు. అంటే నీ హృదయంలో ఉన్న సత్యం ఉందో నీకు తెలియటండి. దాన్ని తెలుసుకోవాలనే కాంక్ష కనుక నీకు నిజమైతే, దానికోసం నువ్వు తప్పిస్తుంటే, దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆ డిజైరే కనుక నిజమైతే, దాన్ని తెలుసుకోవడం కోసం నువ్వు జీవిస్తుంటే, దానికోసం నువ్వు తప్పిస్తుంటే, ఆ సత్యమే రూపం ధరించి సత్యం గురించి నీకు టీచ్ చేసి, టీచ్ చేయడమే కాదు అది ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా బోధించి, ప్రాక్టీస్ చేయడమే కాదు గోలు ఎక్స్చేంజ్ చేసే వరకు నేను వెళ్తాడు. మళ్ళీ నీ హృదయంలో ఉంటే అమృత వస్తువు నేను పొందింపజేసేవాడే గురువు. అంటే ఆ వస్తువే రూపం ధరించి వస్తుంది, అదే టీచ్ చేస్తుంది, అదే టీచ్ చేస్తుంది. టీచ్ చేయలేదు కదా, ఎలా ప్రాక్టీస్ చేయాలో మనకు నేర్చుకుంది, కల్టివేట్ చేయాలి. అది ఎలా కల్టివేట్ చేయాలో మనకు నేర్చుకుంది. ఆ ట్రూత్ని ఎలా కల్టివేట్ చేయాలో, ఆ వినయాన్ని ఎలా కల్టివేట్ చేయాలో నేర్చుకుంది. అంటే చాలామందికి జ్ఞానం రాకపోవడానికి కారణం అవినయమే చాలామందిలో. అంటే మానవుడికి ఉండవలసిన వినయం లేదు. మనం మామూలుగా ముఖాలు చూస్తుంటే తెలిసిపోతుంది అక్కడ వినయం లేదు. ముందు అసలు ముందు ఫండమెంటల్గా మనం అవినయాన్ని తగ్గించుకుని వినయం పెంచుకుంటే ఈశ్వర కృపకి పాత్రలు అవుతాం. భగవాన్ చెప్తూ ఉన్నారు, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ అల్టిమేట్ రియాలిటీ, ఎక్సెప్ట్ నేకెడ్ ఫ్యాక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. ఈ చనిపోవడం పుట్టడం కూడా నిజం కాదంటారు. మనిషి పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు తిరిగి పుడతాడు. ఇదంతా డ్రీమ్తో సమానం, పెద్ద స్వప్నంతో సమానం, అన్ని తరంపులతో సమానం. ఇదంతా మైండే. నీకు చిరాకు వస్తుంది, అది కూడా మైండే. లేదా నీలో ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, అది కూడా మైండే. నీలో ఇంటెలిజెన్స్ తక్కువ ఉండొచ్చు, అన్నీ మైండే. ఒకసారి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండొచ్చు, అది మైండే. కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండొచ్చు ఒకసారి, అది మైండే. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ అల్టిమేట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై మైండ్. గాంధీ గారు ఉన్నారు, మన మహాత్ముడు మహాత్మయే. ఆయనలోనే దేవుడు ఉన్నాడా, మనలో దేవుడు లేడా? లేదా ఆయనలో పెద్ద దేవుడు ఉన్నాడా, మనలో చిన్న దేవుడు ఉన్నాడా? అదేం కాదు. చైతన్యం అందరి హృదయాల్లోనే ఉంది. చైతన్యం అందరి హృదయాల్లోనే ఉంది. ఒక హృదయంలో ఎక్కువ లేదు, ఒక హృదయంలో తక్కువ లేదు. ఏ ఉపాధి ధర అది ఎక్కువ వ్యక్తమవుతుందో వాళ్ళని మనం గౌరవిస్తాం. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి మీరు, అందరి హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు, అందరి హృదయాల్లోనే చైతన్యం ఉంది. కానీ ఏ ఉపాధి ద్వారా ఆ చైతన్యం ఎక్కువ వ్యక్తమవుతుందో ఆ వ్యక్తిని మనం గౌరవిస్తాం. ఇప్పుడు రామిరెడ్డి అని ఆయన గాంధీ గారికి బాగా ఇష్టడు. గాంధీ గారికి ఎంత ఇష్టడో రమణ మహర్షి గారికి కూడా అంతే ఇష్టడు. ఆయన రమణాశ్రమం ఒకసారి మెడ్రాసులో అడిగారు గాంధీ గారు రెడ్డి గారిని, ఆయన రమణాశ్రమం తరచుగా వెళుతూ ఉంటాము కావున అని అడిగారు. వెళుతూ ఉంటాం అన్నారు. ఆయన అంతే వాసిని, తరచుగా వెళుతూ ఉంటాను అని చెప్పారు రెడ్డి గారు. అప్పుడు గాంధీ గారు ప్రశ్న వేశారటండి రెడ్డి గారిని. ఆ ప్రశ్న ఏమిటంటే, భగవంతుడు ఏదో సద్వస్తువు ఒకటి ఉందంటున్నారు, బ్రహ్మం ఒకటి ఉందంటున్నారు, సత్య వస్తువు ఒకటి ఉందని చెప్తున్నారు, ఆ వస్తువు అందరిలోనే ఉందని చెప్తున్నారు, బ్రహ్మము అందరిలోనే ఉందని చెబుతున్నారు, మరి ఇంకా రమణ మహర్షి గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడిగారు గాంధీ గారి అయ్యారు రామరెడ్డి గారు. ఈ ప్రశ్న ఏంటంటే గాంధీ గారు వేసిన ప్రశ్న ఇది. మనం ఎవరైతే జాతి పెట్టం అనుకుంటున్నాం కదానే, మనకు రోజు రూపాయి కాగితాల మీద చూసుకుంటే అంటే ఆయన బొమ్మకి అనిపిస్తుంది. ఆయన వేసిన ప్రశ్న ఇది. ఏమని వేసాయంటే ప్రశ్న, అందరి హృదయాల్లోనే దేవుడు ఉన్నాడంటున్నారు కదా, అందరి హృదయాల్లోనే బ్రహ్మ ఉందంటున్నారు కదా, మరి ఇంక రమణ మహర్షి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన హృదయంలో ఉన్నది మన హృదయంలో కూడా ఉంది కదా, మన హృదయంలో ఉన్నది ఆయన హృదయంలో కూడా ఉంది కదా, ఇంకా ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది గాంధీ బాపూజీ ప్రశ్న రెడ్డి గారిని అడిగారు. బాపూజీ మీ ప్రశ్న సరసంగా ఉంది, మీ వేయదగిన ప్రశ్న. అందరి హృదయాల్లోని వస్తువు అన్నమాట నిజమే, కానీ ఆయనకి మనకి ఒకటే తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే ఆయన హృదయంలో ఉన్న వస్తువు ఏమిటో ఆయనకి తెలుస్తుంది, మన హృదయంలో ఉన్నది ఏంటి మనకు తెలియటం లేదు. అందుకే ఆయన అలా ఉన్నాడో మనం ఇలా ఉన్నామని చెప్పారు. ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి ఏది రామయ్య గారి సమాధానం. రమణ మహర్షి గారి హృదయంలో ఏది ఉందో మన హృదయంలో కూడా అదే ఉంది, అందులో సందేహం లేదు. కానీ ఆయన హృదయంలో ఏది ఉందో ఆయనకి అది తెలుస్తుంది, మన హృదయంలో ఏది ఉందో మనకు తెలియటం లేదు. అంతే తేడా. అంతేకాని వస్తువు ఉండటం లేకపోవటం కాదు. భగవంతుడు గురు రూపం ధరించి వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ దగ్గర కూర్చుంటాడు, నీతో పాటు అన్నం తింటూ ఉంటాడు, నీతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాడు. వాడు నా బోటి వాడు సామాన్యుడని నువ్వు అనుకుంటూ ఉంటావు. నీతో చూస్తూ ఉంటాడు, నీ గౌరవం వాడికి అక్కర్లేదు, నీ సన్మానాలు వాడికి అక్కర్లేదు, నువ్వు నీ అభిమానాలు వాడికి అక్కర్లేదు. కానీ నీతో తిరుగుతూ, నీతో సహవాసం చేస్తూ, నీలోని బలహీనతలు చూస్తూ ఉంటాడు. నీ లోపల ఉండే బలహీనతల్ని, నీ లోపల పునర్జన్మకి కారణాలు ఏమున్నాయి, ఈ రోజు నీ సడన్గా నీ శరీరం చనిపోతే పునర్జన్మకి కారణాలు ఏమున్నాయి, నీ బలహీనతలు ఏమున్నాయి అవి చూస్తూ ఉంటాడు. నీ బలహీనతలు నీకు ఒకసారి తెలియవు, నీ బలహీనతలు నీకు తెలియక నీ బుద్ధిమంతుడు అనుకుంటూ ఉంటావు. ఇంచేతే నీకే తెలియదు కాబట్టి నీ బలహీనత. ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి. ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉందనుకోండి, లోపల ఆ క్యాన్సర్ ఉందని నాకు తెలియకపోవచ్చు. నేను ఉన్నప్పటికీ ఆరోగ్యవంతుని అనుకుంటాను ఎక్స్రేలో కనిపించే వరకు. అలాగే
నీలోని బలహీనత నీ కనికరించవు. భగవంతుడు చూస్తూ ఉంటాడు, ఆ గురు లోపల వచ్చినాడు భగవంతుడే, నీ వంక చూస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ బలహీనతలు ఏం చేస్తాడంటే నీకు కూడా తెలివి, నీకున్న బలహీనతలు కొన్ని అది నీ బ్రెయిన్కి తెలియ చెప్తాడు, నీ బ్రెయిన్కి అర్థమయ్యేలాగా నీ బ్రెయిన్కి కనిపించేలా చూపిస్తాడు. ఆ బలహీనత చూపించి ఆ బలహీనతలోంచి నువ్వు ఎలా బయటపడాలో నీకు బోధించి, బోధించడమే కాదు దానికి తగిన శక్తి ఇచ్చి, నీకు తగిన ఎనర్జీ ఇచ్చి ఆ బలహీనతలోంచి బయటపడటానికి నీ చేత సాధన చేయించి ఆ బలహీనతలోంచి విడుదల చేస్తాడు వాడి గురువు. మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు, సబ్జెక్టు ప్రాపర్గా అర్థం చేసుకోండి. సబ్జెక్టు ప్రాపర్గా అర్థం చేసుకుంటే అది కూడా యోగమే. కానీ సబ్జెక్టు మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటారు చూడండి. బాగా సబ్జెక్ట్ ప్రాపర్గా మీరు అర్థం చేసుకుంటే తక్కువ సాధనతో మీరు గమ్యం చేరుకుంటారు. ప్రాపర్ అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉండాలి. అండర్స్టాండింగ్ కనుక ప్రాపర్గా ఉంటే అది కూడా యోగంతో సమానం. ఈ దేవుడు ఎక్కువ, ఆ దేవుడు ఎక్కువ, ఆ మార్గం ఆ విషయాల్లోకి మీరు వెళ్ళకండి. ఉన్న దేవుడు ఒకడైతే ఎక్కువ తక్కువ ఏంటి, ఇద్దరు దేవుళ్ళు ఉంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనే సమస్య వస్తుంది. ఉన్నది ఒకటే వస్తే అప్పుడు ఎక్కువ ఏముంది తక్కువ ఏముంది? అంటే మీరు గ్రహించవలసిన విషయం ఏమిటంటే భగవంతుడు ఏం చేస్తాడు, గురు రూపంలో వచ్చి అన్నీ చూస్తూ ఉంటాడు, మీ బలహీనతను చూస్తూ ఉంటాడు, బలహీనతను చూసి ఒకే బలహీనత ఒక్కో బలహీనత తొలగిస్తూ ఉంటాడు. తొలగించి ఆ హృదయంలో ఉన్న వస్తువు మీకు మీకు తెరిచే వరకు, మీ చేతికి అందే వరకు, ప్రతి జన్మ జన్మకి జన్మ జన్మకి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు వాడే గురువు. ఇప్పుడు జ్ఞానాన్ని ఎవరు ఇవ్వగలడు, గురువు ఇవ్వగలడు. తండ్రి మనం అడిగితే 10 రూపాయలు ఇస్తాడు, తల్లి ఏం చేస్తున్నా అవసరమైతే అన్నం పెడుతుంది. కానీ జ్ఞానం తల్లి ఇవ్వలేదు తండ్రి ఇవ్వలేదు, అది గురువు ద్వారా రావాల్సింది. ఆ గురువు అంటే ఎవరు? నేను గురువును కాదు, లేదా కాలేజీల్లోనే హై స్కూల్లోనే పాఠాలు చెప్పేవాళ్ళు గురువునని వ్యవహారానికి అంటారు, గురువు అంటే వాళ్ళు కాదు. నేను గురువును కాదు, గురువు శబ్దానికి ఎవరు అర్హులంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా, లేని వస్తువుని లేనట్లుగా, ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే గ్రహించాడో, ఎవడైతే అర్థం చేసుకున్నాడో, ఎవడైతే ఆ వస్తువును అనుభవానికి తెచ్చుకున్నాడో వాడే గురువు శబ్దానికి అర్హుడు. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, దాని భగవద్గీతలో భగవంతుడి హృదయంలో ఉన్నారని చెప్పాడు కదా, భగవంతుడి పొరపాటు ఏం లేదు అని కరెక్ట్ అడ్రస్ చెప్పాడు. ఏదో మేము కాశీ రామేశ్వరం తిరుగుతున్నాం అనుకోని క్షేత్రాలు అక్కడ ఉన్నాయని వెళ్ళటం మంచిదే, కానీ భగవంతుడి మటుకి చాలా కరెక్ట్ అడ్రస్ చెప్పాడు, నేను హృదయంలో ఉన్నానని. ఆయన అడ్రస్ కరెక్ట్గానే చెప్పాడండి, నేను వెళ్ళలేకపోతున్నా కారణం ఏంటని. ఆయన అడ్రస్ కరెక్ట్గానే చెప్పాడు, ఈశ్వరుడు నేను హృదయంలో ఉన్నాను, నేను నీ హృదయంలోనే ఉన్నానని. కానీ హృదయంలోకి వెళ్ళలేకపోతున్నాను, అక్కడ దిగలేకపోతున్నాను, అంత లోతులోకి నేను వెళ్ళలేకపోతున్నాను, దానికి కారణం ఏంటి అని అడిగాడు. అంటే ఆయన ఏం చెప్పాడంటే కారణం ఏం లేదు దానికి, నీ బలహీనతలే కారణం అన్నాడు. నీ మనస్సు నీ హృదయంలోకి వెళ్ళలేకపోవడానికి నీ బలహీనతలే కారణం, నీ సంస్కారాలే కారణం, నీ టెండెన్సీసే కారణం. నీ బలహీనతల్లోంచి, నీ సంస్కారాల్లోంచి, నీ టెండెన్సీలోంచి నువ్వు బయటికి రా, అందులోంచి విడుదల పొందు, అప్పుడు భగవంతుడు హృదయంలో ఉన్నాడో లేడో నీకే తెలుస్తుంది. ఎంత బాగుందో చూడండి రిప్లై, భగవంతుడు హృదయంలో ఉన్నాడు. అసలు మామూలుగా జంతులుగానే అబద్ధం చెప్పడం, భగవంతుడు అబద్ధం ఎందుకు చెప్తాడు? మనం హృదయంలో లేడనుకోనైనా నీ హృదయంలో నేను లేను అని చెబుతుంది. శరీరం ఉంది, మైండ్ ఉంది, ఈ రెండింటి యొక్క పర్పస్ ఏమిటి అని దీనికి ఒక ఉపనిషత్తులు ఏమని చెప్పారంటే సమాధానం, నీ హృదయంలో బ్రహ్మం ఉంది, నీ హృదయంలోనే సర్వేశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు, సర్వంతర్యామి ఉన్నాడు, నిన్ను నియమించేవాడు అంతర్యామి, నేను నియమించేవాడు నీ లోపలే ఉన్నాడు. వాణ్ణి తెలుసుకోవడానికి నీ శరీరాన్ని మనస్సును ఉపయోగించుకున్నావు, నీ హృదయంలోని వస్తువుని తెలియబట్టడం కోసం నీ శరీరాన్ని మనస్సును ఉపయోగించుకో. అంతవరకే శరీరం ఉపయోగం, అంతవరకే నీ మనసుకు ఉపయోగం. దానికి కాకుండా భౌతికంగా ఉపయోగించుకుంటూ ఉపయోగించుకోవచ్చు. ఆయన స్వప్న సమానం అని చెప్పాడు. షేక్స్పియర్ కూడా చెప్పాను వచ్చాడు, వీఆర్ సచ్ స్టఫ్ ఎస్ డ్రీమ్ సార్ మేడం, ఒక డ్రామాలో చెబుతాను షేక్స్పియర్, వీఆర్ సచ్ స్టఫ్ ఎస్ డ్రీమ్ సార్ మేడం, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఎ స్ట్రీక్. ఇప్పుడు స్వప్నం, మనకి ఏదో స్వప్నం వస్తుంది అనుకోండి, 10 కోట్లు సంపాదించినట్టు స్వప్నం వస్తుంది అనుకోండి ఉదాహరణకు, ఆ మెలకు వచ్చిన తర్వాత నేను కోటిస్తున్నాను ఎవడని అనుకుంటాడండి? ఎవడ అనుకోడు. ఇంకా అసత్యం అనే సంగతి వీడికి అర్థమైంది కాబట్టి, స్వప్నంలోంచి నీకు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక అందులో ఏమి లేదని నీకు సంగతి అదంతా అసత్యం నీకు తెలుస్తుంది. కానీ స్వప్నం జరిగేటప్పుడు నీకు తెలియదు అంతా సత్యం అనుకుంటావు, ఈ జాగ్రత్త అవస్థలోకి వచ్చాక తెలుస్తుంది అంతా అసత్యం అని. అలాగే ఈ జాగ్రత్త వ్యవస్థలో ఉండగానే ఈ హృదయంలో సత్యంలోకి ఎప్పుడైతే మేలుకున్నావో ఇది స్వప్నం అనే సంగతి నీకు తెలుస్తుంది. ఏది పుట్టడం చావటం కూడా ఇవన్నీ స్వప్నం దేహాలు. అయితే ఆ స్వప్నం పొట్టిగా ఉంటుంది, ఇది కొంచెం ఈ దేహం జాగ్రత్త అవస్థ పొడుగ్గా ఉంటుంది. అదంతా అసత్యం అని ఇది అంతా అసత్యం, కానీ తేడా అంటే డ్యూరేషన్ అది తక్కువగా ఉంటుంది, ఇది డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది. అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడిగ్గా ఉంటుంది. కానీ అసత్యం దగ్గరికి వచ్చేవాడికి అదంత అసత్యము, ఇది అంత అసత్యము. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకున్నారు. అయితే నీ దేహాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో, నీ మైండ్ని బాగా ఉపయోగించుకో. ఎంతవరకు నువ్వు బ్రహ్మమును తెలుసుకోవడానికి ఉపయోగపడ్డా దేహం మనస్సు అంతవరకు, దాన్ని విడిచిపెట్టి మిగతా విషయాలు కూడా దేహాన్ని మనస్సును ఉపయోగించుకోవచ్చు. కానీ నీ స్వప్న సమానము. గురువు ఏం చేస్తాడంటే ముందు నీ మనస్సును నిర్మలం చేస్తాడు, నీ మనస్సును ప్యూరిఫై చేస్తాడు. పవిత్రత లేకుండా, యోగ్యత లేకుండా, అర్హత లేకుండా మనం భగవద్ అనుభవం పొందలేము. భగవంతుడు ఆ జన్మకు ఆ జన్మ, ఆ జన్మకు ఆ జన్మ మనం పవిత్రంలో చేయటానికి పవిత్రం చేస్తాడు. కృష్ణుడు చెప్పాడు గీతలో, అనేక జన్మల తర్వాత కానీ భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందలేరు ఈ జీవుడని. అనేక జన్మలు పడతాయట భగవద్ అనుభవం పొందడానికి. ఎందుకు అనేక జన్మల పని ఏంటి అంటే మానవుడు పవిత్రుడు అవటం కోసమే అనేక జన్మలు పడతాడు. మనం కాలేజీల్లో నేర్చుకునే పాఠాల కంటే, హై స్కూల్లో నేర్చుకునే పాఠాల కంటే, ఎలిమెంటరీ స్కూల్లో నేర్చుకునే పాఠాల కంటే జీవితం నుంచి నేర్చుకునే పాఠాలు ఎక్కువ ఉంటాయి. రామకృష్ణ పరమహంస గారు వరల్డ్ టీచర్ అని ఏం చదువుకున్నాడు చెప్పండి? సంతకం పెట్టడం చేత కదా రామకృష్ణుడికి. ఆయన అన్నాడు ఒక చోట, అన్నాడు ఆయనకి సంతకం పెట్టడం చేత కాదు, వరల్డ్ టీచర్ అయిపోయాడు. ఏంటి ఎలా వెళ్ళాడు చెప్పండి మీరు ఎవరైనా? ఆయన పవిత్రుడు, పరమ పవిత్రుడు కాబట్టి. అంటే లోపల ఉన్న వస్తువు ఎంత పవిత్రమైందో ఈయన కూడా అంత పవిత్రుడు అయ్యాడు కాబట్టి నీరు నీరులో కలిసిపోయినట్టు ఈయన బ్రహ్మంలో కలిసిపోయాడు. అదే భగవాన్ అంటారు, హృదయంలో ఒక నిజం ఉంది కానీ అది నీ అనుభవం లేదు. నీకు నిజం అర్థమయ్యే వరకు, నీకు సత్యం అర్థమయ్యే వరకు, సత్యము కానిది సత్యం వలే ప్రతి జన్మకి, ఏ జన్మకి ఆ జన్మ నీకు అలా కనిపిస్తూనే ఉంటుంది. సత్యానుభవం కలిగే వరకు, నీకు ఆత్మానుభవం కలిగే వరకు అనాత్మ ఆత్మలాగా కనిపిస్తుంది. బైబిల్లో చెప్తాడు, యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. నీకు నిజంగా ఫ్రీడమ్ కావాలంటే లోకంలోంచి, దేహంలోంచి, మనసులోంచి, ఈగో సెన్స్లోంచి, దుఃఖంలోంచి, అశాంతిలోంచి నీకు నిజంగా ప్రేమ కావాలంటే యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. నీకు నిజంగా ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్. నీకు ఈ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందంటే నీ హృదయంలోని సత్యం నీకు ఎప్పుడైతే అనుభవం వచ్చిందో, నీకు ఎప్పుడైతే ఇరుక్కు పడిందో, అప్పుడే నీకు స్వతంత్రం కలుగుతుంది, స్వేచ్ఛ కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అయ్యా అప్పటి వరకు నీకు ఆనందం లేదు. నీ హృదయంలోని సత్యం నీకు అనుభవైతే వేద్యం కాకముందు అంతవరకు నీకు ఆనందం లేదు, శాంతి లేదు, హ్యాపీనెస్ లేదు, సుఖం లేదు. అన్బైలిమిటెడ్ హ్యాపీనెస్ కానీ, అన్బ్రోకెన్ హ్యాపీనెస్ కానీ నీ చేతికి అందదు. ఎప్పటి వరకు హృదయంలో ఉన్న వస్తువు నీకు తెలిసే వరకు. సర్వసాధారణంగా కాలేజీల్లో హై స్కూల్లో ఏం చెప్తారంటే క్రమశిక్షణగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలని చెప్తారు పిల్లలకి. అది మామూలుగా అందరికీ చెప్తారు, క్రమశిక్షణగా ఉండండి, క్రమశిక్షణగా ఉండాలి, నేర్చుకోండి అని చెప్తారు. క్రమశిక్షణ ఎలాగొస్తుంది చెప్పండి మీరు ఎవరైనా? నోటితోటి నేనే చెప్పొచ్చు, చెవులతోటి మీరు వినొచ్చు, అలా క్రమశిక్షణ రాదు. ఎవరికైతే ధర్మమైంది గౌరవం ఉందో, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తున్నాడో వాడికి క్రమశిక్షణ వస్తుంది. కానీ ధర్మాన్ని ఎవరైతే ఆచరించడం లేదు వాడికి క్రమశిక్షణ రానే రాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ధర్మం వేరనుకుంటున్నారు, క్రమశిక్షణ వేరనుకుంటున్నారు. ధర్మాన్ని ఆచరిస్తే క్రమశిక్షణ టీచర్కి వస్తుంది, ధర్మాన్ని ఆచరిస్తే క్రమశిక్షణ స్టూడెంట్కి వస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టేసి నేను క్రమశిక్షణగా ఉంటానంటే ఎలా సాధ్యం? రానే రాదు. ఇప్పుడు ఇంతకీ విషయం నేను ఎందుకు చెబుతున్నానంటే భగవద్గీతలో భగవంతుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ధర్మాన్ని ఆచరించు, ప్రాక్టీస్ ట్రూత్. నువ్వు ధర్మాన్ని ఎంత చేయగలిగితే అంత చేయి, లేకపోతే ప్రాక్టీస్ చారిటీ. నువ్వు ఎంత చేయగలిగితే ధర్మాన్ని చెయ్యి, ధర్మాన్ని ఆచరించు. ధర్మాన్ని ఆచరిస్తే ఇక్కడ చెప్తాడని కృష్ణుడు, నువ్వు మరణానంతరం చీకటి లోకాలకు వెళ్లకుండా, నరక లోకాలకు వెళ్లకుండా, నువ్వు చేసిన చిన్న ధర్మమే, ఆ పొట్టి ధర్మమే నిన్ను కాపాడుతుంది అన్నాడు. ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఒళ్ళు జలధరించి. అంటే నువ్వు పెద్ద పెద్ద యజ్ఞాలు ఏదో చేయక్కర్లేదు, లేదా పెద్ద పెద్ద పనులని చేయక్కర్, అందరూ పెద్ద పనులు చేయగలము, అందరం పెద్ద పనులు చేయడం అంత అర్హత మనకు లేదు. నువ్వు శక్తికి అనుగుణంగా, అంటే నువ్వు ఎంతవరకు ధర్మాన్ని ఆచరించగలవో అంతవరకు ఆచరించు, ఆచరిస్తే మరణానంతరంలో ఈ నువ్వు చేసిన ధర్మం అది మీరు చీకటి లోకాలకు వెళ్లకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఆ ముముక్షువులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల్లో జన్మించే అవకాశాలు కూడా ఉంటాయి ఎంతో కొంత మీరు ధర్మాన్ని ఆచరిస్తుంటే అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. లోకంలో ఎక్కడో ఉంది సుఖం అనుకుంటాం, అక్కడ ఉంది ఇక్కడ ఉందని అనుకుంటాం, అది పొందాక అనిపిస్తుంది అందులో సుఖం లేదా, మళ్ళీ అది వదిలేస్తాం, అందులో ఉంది సుఖం అనుకుంటాం, మళ్ళీ అందులో ప్రయత్నం చేస్తాం, ఆ వస్తువు వచ్చాక అందులో సుఖం లేదని తెలుస్తుంది, మళ్ళీ వదిలేస్తాం. అంటే సుఖం ఎక్కడుందంటే బ్రహ్మంలో ఉంటుంది, మీ హృదయంలోనే సుఖం ఉంటుంది, కానీ అక్కడ సుఖం ఉందని నీకు తెలియటం లేదు. ఎక్కడైతే సుఖం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే అమృత స్థితి ఉందో, ఎక్కడైతే ఇమోర్టల్ స్టేట్ ఉందో, అక్కడికి నడిపిస్తాడు నిన్ను వాడే నీ గురువు. గురువు లోపల ఉంటాడు బయట ఉంటాడు, అట్లా లోపలేమో ఆత్మగా ఉంటాడు బయట దేహధారై ఉంటాడు. ఇప్పుడు మనసును బయటను గురువు నీ మనసును లోపల గెంటుతూ ఉంటాడు, నీ బయటను గురువు నీ మనసు బాహ్యముఖానికి వెళ్లకుండా గెంటుతూ ఉంటాడు, లోపల గురువు గుంజుకుంటాడు. బయటను గురువు నీ మనసుని అంతర్ముఖపడతాడని చూస్తాడు, లోపలను గురువు నీ మనసుని ఏం చేస్తాడంటే అంతర్ముఖమైన మనసును లోపల గుంజుకుంటాడు. గురువు బయట పని చేస్తూ ఉంటాడు, గురువు లోపల పని చేస్తూ ఉంటాడు. ఎవడైతే మనల్ని సృష్టించాడో మనకంటే కూడా మన మంచి గురించి ఆయనకి ఎక్కువ తెలుసు. ఈ నోస్ గాడ్ నోస్, ఆల్మైటీ నోస్, ట్రూత్ నోస్, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్, మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. మనకేది మంచో కూడా, మనకి ఏది హితమో, మనకేది మంచో మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసు అయ్యా. గాడ్ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్. లోపల గురువు ఉంటాడు, బయట గురువు ఉంటాడు. బయట గురువు నీ మనసును అంతర్ముఖపరుస్తాడు, లోపల గురువు ఆ మనసును హృదయంలోకి తీసుకెళ్తాడు, హృదయంలో ముంచుతాడు, హృదయంలో ముంచుతాడు, హృదయంలో నిలబెడతాడు. మనసు హృదయంలో ఉండగా ఉండగా దానికి నామరూప చింతన పోతుంది. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఊహలు, వ్యర్థమైన సంకల్పాలు వస్తూ ఉంటాయి. కానీ మీ భగవంతుడి నామాన్ని కనుక హృదయపూర్వకంగా చేసుకుంటా అంటే అవసరం లేని తలంపులు అవి బయటకు దింపేస్తే లోపల బ్రెయిన్లోకి రానవు. అంచేత నామజపం కూడా మంచిది. స్వామి శివానంద గారు కూడా బీబుద్ధని డూబుద్ధి అంటూ ఉంటారు, బీబుద్ధని డూబుద్ధను, మంచి మంచి చెయ్యండి మంచిగా ఉండండి అని. మీకు ఎలా ఉంటే జ్ఞానం కలుగుతున్నాను, మంచి చెయ్యండి, మంచి చెయ్యండి మంచిగా ఉండండి అని. బీగుడ్డని దిగుడ్డను అయితే మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం అని. మనం ఏదనుకున్న మంచి పనులు చేయొచ్చు, దిగుడ్డు కంటే దిగుడ్డు చాలా కష్టం. ఇప్పుడు మన అనేక మంది మహర్షుల్ని ఆరాధిస్తున్నాం, వాళ్ళు బాహ్యంగా చూస్తే అక్కడ ఒంటిని కట్టించలేదు, లేకపోతే కాలేజీ కట్టించలేరు. మరి వాళ్ళ పటాలన్నీ పెట్టుకుని మనం గోళ్ళనే పెట్టుకుని ఆరాధిస్తున్నాం, పూజ చేసుకుంటున్నాం. కారణం అంటే వాళ్ళకు డూ గుడ్ లేకపోయినా డూ గుడ్ కంటే గొప్పది బీ గుడ్లో ఉన్నారు వాళ్ళు. ఇంకో చిన్న విషయం చెప్తాను, అంటే ఇవన్నీ చిట్కాలు. భగవంతుడు గీతలో ఏమని చెప్పాడంటే, అర్జున నువ్వు ఏ పని మీద భూమి మీదకి వచ్చావో ఆ పని నీకు ఇష్టం ఉన్నా చేయాలి, ఇష్టం లేకపోయినా చేయాలి. ఇది గీతా రహస్యం, ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకోండి. అర్జున ఏ పని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చావో ఆ పని నువ్వు చెయ్యాలి, నీకు ఇష్టం ఉన్నా నీకు చెయ్యాలి, ఇష్టం లేకపోయినా నువ్వు చెయ్యాలి. ఇక్కడ రహస్యం ఉంది, ఇది అర్థం చేసుకున్నావు అంటే తన హృదయం ఇక్కడ ఓపెన్ చేశాడు పరమాత్మ కృష్ణుడు. ఈ చిన్న మాటలు అతను ఓపెన్ చేశాడు, సడన్గా ఓపెన్ చేశాడు హార్ట్. అతను హార్ట్ సడన్గా ఓపెన్ చేశాడు. మనం కూడా చూడండి, ఒకసారి అందరితో ఓపెన్ హార్ట్తో మాట్లాడడం, ఒకసారి వాడి దగ్గర హార్ట్ ఓపెన్ చేస్తాం మనం. కృష్ణుడు ఇక్కడ ఎలా ఓపెన్ చేశాడంటే, ఇక్కడ అర్జున నువ్వు ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చో ఆ పనిని చెయ్యాలి, ఇష్టం ఉన్నా చేయాలి, ఇష్టం లేకపోయినా చేయాలి. అయితే నీకు నేను చెప్పే సలహా ఏంటంటే, ఇష్టంతో చెయ్యి, ఇష్టంతో చెయ్యి. ఇష్టంతో కనుక నువ్వు చేస్తే కష్టం ఉండదు, ఇష్టంతో కనుక నువ్వు పని చేస్తే కొత్త వాసనలు రావు, పాత వాసనలు పోతాయి. ఇష్టం లేకుండా కనుక పని చేస్తే నువ్వు పాత వాసనలు అలా ఉండిపోతే కొత్త వాసనలు వస్తాయి. అంటే ఉదాహరణకి మీరు మీ అత్తగారిని చూడాలనుకోండి, మీరే చూడాలనుకోండి మీ అత్తగారిని, ఇష్టమైనా చూడాలి, ఇష్టం రాలిపోయినా చూడాలి. మీరు కాఫీ ఇస్తారనుకోండి, కాఫీ ఇవ్వాలి, ఆవిడ కాఫీ తయారు చేసుకోలేరు. ఇది ఇక్కడ కృష్ణుడు చెప్పే రహస్యం. మీకు ఇష్టమైనా కాఫీ ఇవ్వాలి, ఇష్టం రాలిపోయినా కాఫీ ఇవ్వాలి మీ అత్తగారికి. ఇష్టం లేకుండా ఇచ్చి ఇవ్వాలి, ఇష్టంతో ఇవ్వండి. ఇదే కర్మ రహస్యం. మామూలుగా ఇష్టం లేకపోయినా పని చేయలేదు. అది చేసి ఏంటి ఇష్టం లేచింది. ఇష్టంగా చేస్తే ఏమవుతుందంటే నీలో పాపం పోతుంది, నీకు పుణ్యం పెరుగుతుంది. పుణ్యం పెరిగే కొద్ది నీ ముఖం భగవంతుడి వైపు తిరుగుతుంది. ముందు అసలు మన ముఖం భగవంతుడి వైపు తిరగాలి. ఒక జన్మ వెనకో ముందు ఆయన ఐక్యం అవుతాం. అంటే నువ్వు పని చేసింది ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, ఇతవుగా చెయ్యి. ఒకవేళ నువ్వు ఇతవుగా చేయవనుకో, ప్రేమగా చేయవనుకో, పని ఎలాగే తప్పదు. మామూలుగా శారీరకంగా నువ్వు పని చేయడం ఎలాగే తప్పదు. కానీ భగవంతుడికి దూరం అవుతావు, స్వరూపానికి దూరం అవుతావు, శారీరకం కష్టం మిగులుతుంది. అంచేది నువ్వు ఏం చెయ్యాలి అర్జున? నువ్వు వచ్చిన పని నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పని జరిగిపోతూ ఉంటుంది. నువ్వు అంచేది ఇష్టంగా చేయటం, ప్రేమగా చేయటం, హితవుగా చేయటం నేర్చుకో. అలా నేర్చుకుంటే నువ్వు అజ్ఞానానికి దూరం అవుతావు, జ్ఞానానికి దగ్గర పడతావు. అలా చేయవనుకో, నువ్వు అయిష్టంగా చేసి పని అయిష్టంగా చేస్తావు అనుకో, అయిష్టంగా చేసిన పని తప్పదు, చెయ్యాలి. అప్పుడు అయిష్టంగా చేస్తే ఏమవుతుంది, నీ కొత్త వాసనలు వస్తూ ఉంటాయి. పాత వాసనలు ఒక్క వాసన కూడా బయటకు పోదా ఎలా ఉండిపోతాయి. పని చెయ్యి, ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యి. భగవంతుడు చెప్పే పద్ధతి చూడండి, ఇక్కడ పని చెయ్యండి, పని మానద్దు, కానీ ఎలా పని చేస్తే మోక్షం వస్తుందో, ఎలా పని చేస్తే జ్ఞానం వస్తుందో అది తెలుసుకుని, అది నేర్చుకుని చెయ్యండి. చేస్తే మీరు తెలుస్తారు. మెటాఫిజిక్స్లో చెప్తారు, ది లాస్ట్ వర్డ్ ఈజ్ ది ఫైనల్ వర్డ్ ఈజ్ ది అల్టిమేట్ వర్డ్ ఈజ్ టాలరెన్స్. మెటాఫిజిక్స్లో చెప్తారు, ది లాస్ట్ వర్డ్ ఈజ్ టాలరెన్స్, ది ఫైనల్ వర్డ్ ఇది టాలరెన్స్, ది అల్టిమేట్ వర్డ్ ఇది టాలరెన్స్. అంటే సహనం లేకపోతే మన హృదయం యొక్క ఊపిరి పెరగబట్టాలి. మనకు నిజంలో సహనం లేదనుకోండి, మన హృదయం యొక్క ఓయిని పెరగబట్టండి. మన హృదయంలో ఓయిల్లోకి మనం మునగలేకపోతే, అంత దూరం వెళ్ళలేకపోతే పరమాత్మ కూడా మనకు లభ్యం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇంట్లో పేచీరు వల్ల, ఇంట్లో పోరు వల్ల మనకు వచ్చే దుఃఖం కంటే, లేకపోతే మన ఇంట్లో దారిద్ర్యం ఉంటే ఆ దారిద్ర్యం వల్ల వచ్చే దుఃఖం కంటే, మానవుడికి వాడి అహంభావనే వాడికి దుఃఖం ఎక్కువ తీసుకొస్తుంది. ఇది మనం కానీ ఆ విషయం గుర్తింపు కూడా మనిషికి రావటం లేదు. ఆ మరి ఆ విషయం కనుక మనిషికి గుర్తింపు వస్తే దాన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచలమునకు స్మరించు వారల అహము నిర్మూలింటు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. అంటే మీరు పెద్ద పెద్ద సాధనలు మీరు చేయలేరనుకోండి, కేవలం భగవంతుని స్మరించుకుంటూ ఉంటారనుకోండి, ఆ రిమెంబరెన్స్ ఒకటే ఉంటుందనుకోండి, మీకు అదైనా సరిపోతుంది. ఇంకేం, ఆ రిమెంబరెన్స్ మిమ్మల్ని ప్యూరిఫై చేసుకుంటూ వస్తుంది లోపల నుంచి, రిమెంబరెన్స్ కూడా సరిపోతుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ప్రపంచంలో ఆత్మజ్ఞానం యొక్క విలువ, దాని వైభవం, అది పరమశాంతిలో, శాశ్వత శాంతిలో, పరతత్వంలో ఎలాగైతే మానవుని ఐక్యపరుస్తుందో, ఇది ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం యొక్క విలువ మానవుడికి తెలియటం లేదు కాబట్టి దాన్ని సంపాదించుకోవడానికి కూడా ఎవడో ప్రయత్నము చేయటము లేదు. ఈ మాట ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. నువ్వు ఆత్మజ్ఞానం నువ్వు ఎందుకు సంపాదించుకుంటావు, నువ్వు సంపాదించుకో, దాని ఇంపార్టెన్సే నీకు తెలియదు, అసలు దాని హైట్స్ ఏ నీకు తెలియదు, దాని డెప్త్స్ నీకు తెలియదు, నువ్వెందుకు సంపాదిస్తావు ఆత్మజ్ఞానం, నీకు అక్కర్లేదు. దా వస్తువు యొక్క విలువ తెలిస్తే దాన్ని ఎక్వైరీ చేయడం నువ్వు ప్రయత్నం చేస్తావు. వస్తువు విలువ తెలియనప్పుడు దాన్ని ఎక్వైరీ చేయడం నువ్వు ప్రయత్నం చేయు. నీ అమాయకత్వాన్ని చూసి నేనేం విమర్శించడం లేదు, తిట్టడం లేదు, నేను మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయటం లేదు, మిమ్మల్ని చూసి నేను జాలి పడుతున్నాను అన్నాడు ఐన్స్టైన్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింటు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింటు అరుణాచల Thank you all.